అద్వైతామృత వర్షాయ శ్రుత్యాకాశ విహారిణి సిద్ధనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ప్రత్యజ్ఞాన సుఖస్వరూపమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రియక్షం చక్రపున పినాపశాభయవరాన్ బిభ్రామర్కచ్ఛవిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీందుసింహం భజే. రామచంద్రమూర్తి తన మనస్సులోని ఏర్పడినటువంటి మీమాంస విచారణ ఆలోచన ఆవేశము మహర్షులైనటువంటి విశ్వామిత్ర వశిష్ఠుల వారికి సభాపూర్వకంగా సభలో చెప్పడం ప్రారంభించారు కదా. ప్రథమ పరితాపం అంటారు మొట్టమొదట మనం వారు 1600 శ్లోకాల్లో వారి ఆలోచనలు చెప్పడం జరుగుతుంది. దానిని మనం సప్తాప్తి స్థాపిస్తా అనుకుంటే ప్రథమ పరితాపం విచారణ చేస్తున్నారు. హే విశ్వామిత్ర మహర్షి, అజ్ఞాతం బహుకాలేన వ్యర్థమేవ వయం. ఎక్కడో ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఈ దృశ్యంలో ప్రవేశించాం, ఈ దేహాన్ని ధారణ చేశాం, ఎదురుకుండా ఈ స్థావర జంగమ దృశ్య ప్రపంచం, ఇందులో పరస్పరం సంబంధం లేని అనేక విషయాలు, సంబంధాలు, బాంధవ్యాలు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పనయే అని నాకు అనిపిస్తుంది. ఒక మాయా వేషం దాల్చినటువంటి ఈ జగత్తు, దీని యొక్క సృష్టి, దీని యొక్క స్థితి, దీని లయం, ఇదంతా మనోకల్పన. అయితే అసలు ఈ మనస్సు వల్ల కదా ఇదంతా ఏర్పడుతోంది. ఈ దీర్ఘ సంచారం, ఈ దేహంతో సంబంధం, ఈ దృశ్యంతో సంబంధం, మనస్సు అనేది ఏమిటి, ఎట్లా ఈ మనస్సు ఏర్పడుతోంది అని పరికించి చూశాను స్వామి. మనస్సు అన్నదానికి నాకు అస్తిత్వమే కనిపించట్లేదు. అస్తిత్వమే లేనటువంటి మనస్సు అనే వస్తువు చేత మోహబద్ధులమై వృధాగా ఈ దృశ్యంలో సంచారం చేస్తున్నాం. ఎండమావుల్లో నీరు దొరుకుతుందేమో అని లేళ్లు పరిగెత్తుతున్నట్లు అనేక దేహానంతర బహుదేహ ప్రయాణాలు చేస్తూ ఎక్కడో ఏదో సుఖం కోసం దృశ్యంలో వెతుకుతున్నాం. ఈ కనపడేది ఎదురుగా ఉన్నదంతా మాయా అని తెలుసు. తెలిసి తెలిసి మూఢులమై ఈ మాయకు మేము అమ్ముడిపోతున్నాం స్వామి. అసలు ఈ ప్రపంచంలో విషయ సుఖాలు అంటే ఏమిటి? ఇవన్నీ మోహవశం చేత, భ్రమవశం చేత దౌర్భాగ్యపూర్వకంగా ఏర్పడుతున్నవే కదా. ఈ విషయం నాకు తెలిసి వస్తోంది స్వామి. అజ్ఞాతం బహుకాలేన వ్యర్థమేవ వయంబని మోహే నిపతిత ముగ్ధా స్వేద్ధే ముగ్ధా మృగాయువా. ఎక్కడో వనమధ్యంలో పెద్ద గుంటలో చిక్కుకున్నటువంటి ఒక లేడిలాగా మేము మోహంలో చిక్కుకున్నాము. అనేక బహుకాలంగా ఏమి తెలియక ఈ సంసార అరణ్యంలో చిక్కుకున్నాము అనే విషయం క్రమక్రమంగా నాకు అర్థమవటం ప్రారంభమైంది స్వామి. కిమే రాజ్యేన కిం భోగై యోహం కిమదమాగతం. అసలు నేనెవరు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నాకు ఈ రాజ్యములతోనూ ఈ భోగాలతోనూ ఈ సంబంధాలతోనూ వీటికి నాకు ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇందులో మిథ్య ఏంటి, ఇందులో సత్యం ఏంటి, ఈ ప్రశ్నలు నాలో ఉదయిస్తున్నాయి స్వామి. ఏదైతే మిథ్యగా ఉన్నదో అది మిథ్యగానే ఉండుగాక, అంతేగాని నన్ను బాధించడం ఏంటి. ఒక బాటసారి బాట పక్కన శ్మశానము, ఆ శ్మశానంలో జంతువుల యొక్క కళేబరాలు చూస్తున్నప్పుడు అతనికి ఏ విధంగా విరక్తి కలుగుతుందో, నాకు ఈ ప్రపంచంలో కనపడేటువంటి భోగముల పట్ల అటువంటి విరక్తి కలుగుతోంది స్వామి. హే భగవన్, అసలు ఈ ప్రపంచంలో జన్మించడం ఎందుకు? ఈ జన్మించి స్థితి పొందడం ఎందుకు? కొన్నాళ్ళైన తర్వాత మరణించడం ఎందుకు? ఈ జరా మరణాలు, దేహాలు, మృత్యువులు, సంపదలు, ఆపదలు మరల వస్తున్నాయి, మరల పోతున్నాయి, ఎటో పోతున్నాయి. భోగ లంపటలమై మేము మాటి మాటికి గాలితే దొల్లించబడేటువంటి ఆకులాగా అనేక జన్మలు ఇస్తున్నాం, అనేక సార్లు శిథిలం పొందుతున్నాం, పురుషార్థహీనులమై ఉంటున్నాం. నాకు నాలో ఏర్పడి ఉన్నటువంటి ఈ దుఃఖం క్షమించడం ఎట్లా అని నేను యోచన చేస్తూ ఉంటే అగ్నితో తప్తమైనటువంటి వృక్షల్లాగా నా స్థితి ఉంది స్వామి. నా అంతరంగంలో నాకు ఏర్పడుతున్నటువంటి రోదన, ఆవేదన సత్యమేమిటి అనేటువంటి ఒక సత్యము తెలియక నాలో ఏర్పడిన విషాదము, ఇది నేను ఇతరులతో చెప్పుకోలేకపోతున్నాను. ఏదో ఆ సందర్భాలతో వారితో సంభాషిస్తూ నా అంతరంగంలో నా వివేకం చేత కనబడుతున్న నా రోదన వేదన నాలోనే ఉంచుకోవాల్సి వస్తుంది. నిలకడ లేనిటువంటి మనోవృత్తులు నన్ను మోహింపజేస్తున్నాయి. ఒక దరిద్రునకు తన ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో చింతలతో ఎట్లాగరా డబ్బు సంపాదించేది అని అనేక వేదనలో ఉన్నట్టుగా నాకు సత్యం గురించి అనేక వేదనలు అనుభవిస్తూ ఈ దేహ గృహంలో ఉండిపోతున్నాను స్వామి. ఒక అడవి ఏనుగు గుంటలో బంధింపబడినట్లు నేను ఈ సంసారంలో అనేక వీటిలో కనబడే దోషాలను గురించి చింతన చేస్తూ సందర్భంలో సంసారంలో చిక్కిపోయాను స్వామి. ఇటువంటి అనేక అజ్ఞాన విషయాల అవివేకంతో ఏర్పడినటువంటి విషయ సంబంధాలను ఎలా జయించాలి, వీటితో ఎలా యుద్ధం చేయాలి అనేటువంటి వేదన నాలో బయలువెళ్ళలేదు స్వామి. నేను ఎలా తత్వజ్ఞానాన్ని సంపాదించాలి, నా తత్వజ్ఞానాన్ని సాధించే సమర్థులు ఎవరు? ఈ విధంగా మొట్టమొదటి విశేషం ప్రథమ పరితాపాన్ని ముగించి వెంటనే కొనసాగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. సంపద ధనము వీటికి జీవుడికి ఏర్పడుతున్న సంబంధాలు విచారణ చేస్తున్నారు. ఇప్పటి నుంచి శ్రీరామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి విశ్వామిత్ర మహర్షి, మూఢులమై మేము ఈ ప్రపంచంలో సంపదలు, ఆ సంపదల నుంచి కలగగల సుఖాల గురించి అనేక ఆశలు ప్రవృద్ధం చేసుకున్న వారమై సంపదల కోసం జీవితాన్ని వెచ్చిస్తున్నాం. ఈ సంపదలు చాలా గొప్పవని వాటి గురించి ఆశించి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. వాస్తవానికి ఈ ప్రపంచంలో కనబడే సిరి సంపదలు అంతా కూడా వాస్తవం కాదు, వాస్తవమైన సుఖాన్ని ప్రసాదించలేవు, పైగా మోహ కారణం, అనర్థదాయకం. ఈ సంపదలు ఉన్నాయి చూశారు, అవి ఒక చోట ఉండవు, సరస్సులో తరంగాల్లాగా అనేక చేతలకి అనేక చోట్లకి పరిగెత్తుతూ ఉంటాయి. కాలు కాళ్ళ పిల్లులాగా ఒక చోట ఉండవు, ఇట్లా అటు తిరుగుతూ ఉంటాయి. ఎంతో కాలాన్ని ప్రయత్నాలని ఈ సంపద కొరకై ప్రయత్నించి మన దగ్గర ఉంచుకుందాము అనే దాపత్రయం కలిగి ఉన్న జీవుడు అవి ఏనాడో ఏ రోజో ఒకరోజు ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళబోతుంది, లేక ఇతనే వాటిని వదిలిపెట్టి వెళ్ళబోతున్నాడు. అత్యంత స్వల్పకాలంతో కాలానికి మాత్రమే పరిమితమైన ఈ సంపదలతో ఏర్పడిన సంబంధము ఈ జీవుని తన ఆశయాలను తన జన్మ లక్ష్యాలను ఏమర్చేటట్లు చేస్తుంది కదా. ఈ సంపదల యొక్క స్వభావం రాజు స్వభావం లాగా అతి మూఢమైంది. ఈ సంపదలు ఆశ్రయించేటప్పుడు ఇతనికి గుణదోషాలు ఉన్నాయా లేవా, మంచివాడా చెడువాడా చూడకుండానే సంపదలు ఆశ్రయిస్తాయి. హింసావృత్తితో కూడా సంపదలు పెరుగుతూ ఉంటాయి. చెడు మార్గాల్లో కూడా సంపదలు పెరుగుతాయి. స్వామి, మరొక విశేషం, సూర్యులు కృతజ్ఞులు చాలా చక్కటి మృదు స్వభావం కలవారు కూడా ఎప్పుడైతే సంపదలు పొందుతారో వారు ఆ సద్గుణాలను త్యజించి దుర్గుణాలన్నీ ఆశ్రయిస్తున్నారు, అహంకార మమకారాలు ఆశ్రయిస్తున్నారు. అందుచేత ఈ సంపదల యొక్క అభివృద్ధి దుఃఖ కారణమే కాదే కానీ సుఖ కారణం కాదు అని నాకు అనిపిస్తుంది స్వామి. ఈ రాజ్యము, ఈ అధికారము, ఇవన్నీ అనేక దుఃఖములకే దారి తీయబోతున్నాయి అని ముందుగానే నేను గమనిస్తున్నాను. ఈ సంపదలు అనేక ఆపదలకు పుట్ట, మోహాన్ని ప్రవృద్ధి చేస్తుంది. సత్కార్యములను వైపు మనస్సు పోకుండా చేస్తుంది, రాగద్వేషాలు ఎదుర్కేటట్లు చేస్తుంది, భ్రమ భ్రాంతులు పెంపొందుతాయి, విషాదం పెరిగిపోతుంది. కాబట్టి ఈ సంపదలను చూచి నేను సంతోషించడానికి సిద్ధంగా లేని స్వామి. ఇవన్నీ అనేక వేదనలకు విషాదములకు కారణం కాగలవు అని ముందుగానే గమనించాను. మాత్రమైన జీవితావకాశాన్ని అవి వృధా వైపుగా నడిపిస్తాయి అని నాకు ముందుగానే అనిపిస్తుంది. నాలో కొంచెం వైరాగ్యం ఏర్పడగానే ఈ సంపదలకు సంబంధించిన భావాలు దాన్ని సన్నగిలి చేస్తున్నాయేమో అని భయమేస్తోంది. ఈ సంపదలతో మనవ చాంచల్యం ఏర్పడుతోంది. హే మహర్షి, పరవంచన, ఇతరులను బాధించడం, ఇతరులను ధిక్కరించడం, ఇటువంటి అనేక దుర్గుణముల బాలబలమైనటువంటి ఈ సంపదలో సుఖం లేదని నేను గమనించి రాజ్యము, అధికారము, యువరాజ్యము ఇటువంటి సర్వ సంపదలను చెల్లించి క్షణభంగురమైనటువంటి ఈ వీటితో ఏర్పడే సంబంధాలకు దూరంగా ఉండి జ్ఞానం కొరకై జీవితాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నాను స్వామి. అందుచేత ఈ సంపదలను తిరస్కరించి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాను స్వామి. అయితే స్వామి, ఈ జీవితం, ఆయుష్, వీటి గురించి వివరిస్తాను వినండి.
ఆయుః పల్లవ కోణాగ్ర లంబాంబుకన భంగురం.
ఈ ఆయుష్ ఉంది చూసారు, ఈ జీవితం అనేటువంటి సందర్భం ఇది చివరు తాకు కొన చివర ఉన్న నీటి బొట్టు వలె క్షణభంగురం. ఏ క్షణం ఈ ఆయుష్ ముగుస్తుందో తెలియదు. ఉన్మత్తమివ సంచద్య యాచ్యకాండే శరీరకం. ఈ శరీరం ఉండి చూస్తారు, పిచ్చివాడు చేతిలో ఉన్న రాయి ఏ క్షణంలో అయినా విసిరి వేసినట్లు ఈ శరీరం ఏ క్షణంలో అయినా నన్ను విడిచి వెళ్ళగలదు కదా. అంతేకాదు, ఎప్పుడైతే ఈ మనస్సు అనేక విషయములను ఆశ్రయిస్తూ రోజులు గడుపుతుందో వివేకం లేకుండా దృశ్యబద్ధమై ఉంటుందో అటు వారికి ఆయువు అనేది దుఃఖహేతువే కదా స్వామి. ఎవరైతే తత్వజ్ఞానాన్ని సంపాదించాలనే ఆశయంతో ఆ ఆయుష్ని సద్వినియోగం చేసుకుని ఈ లౌకికమైనటువంటి దృశ్య సంబంధమైనటువంటి లాభాలాభముల పట్ల సమదృష్టి కలిగి జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటారో వారికి మాత్రమే ఈ జీవితము, ఈ ఆయుష్ సద్వినియోగం. ఇక ఎవరైతే ఈ దృశ్య సంబంధమైన వస్తువు విషయముల వెంట పరుగులు తీస్తారో వారికి ఆయుష్ ఉండి కూడా అది సుఖమే ఇవ్వదు కదా స్వామి. ఈ ఆయుష్ ఎటువంటిదంటే ఈ జీవితము ఆయుష్ అనేది చూస్తే ఆహా నేను చాలా కాలం ఉంటాను కదా, ఈ దేహం వీటికి సంబంధించినటువంటి విషయాలు అనుబంధాలు ఇవన్నీ సంబంధాలు సంపదలు కలకాలం ఉంటాయి కదా అని అనిపిస్తోంది. కానీ మా సత్యం ఏ విధంగా ఉందో చూడండి స్వామి. గాలిని మనం బాగు చేసి ఒక చోట పెట్టగలమేమో, ఆకాశాన్ని ఏమైనా తునకలుగా చేయగలమేమో, తరంగాల్లో ఊయల ఊగగలమేమో, గాని ఈ ఆయువుని మాత్రం నమ్మలేము. శరత్కాల మేఘంలాగా, చమురు లేని దీపంలాగా ఏ క్షణమైనా నశించగలదు అని భావించి జాగరూకులమై ఉండటమే మంచిదని నాకు అనిపిస్తుంది స్వామి. కొందరు అనేక వ్యాకులతలతో కూడినటువంటి చిత్తంతో దీర్ఘ ఆయుష్ కావాలని కోరుకుంటారు, గాని శాంతి లేని ఆయుష్తో ప్రయోజనం ఏముంది స్వామి? ఈ సంసారం లో పరిభ్రమించడానికి ఉపయోగించే ఈ శరీరం అనేటువంటి వాహనం ఏ క్షణంలో అయినా నన్ను విడిచి వెళ్ళడానికి సిద్ధంగానే ఉంది కదా స్వామి. ఈ శరీరంతో ఏర్పడుతున్నటువంటి వస్తువులకు సంబంధించిన ఆ శాశ్వత సంబంధం నాకు రుచి కలిగించలేదు స్వామి. ఎందుకంటే ఈ శరీరమే ఏ క్షణమైనా కొనడానికి సిద్ధంగా ఉన్నది, నశించడానికి సిద్ధంగా ఉన్నది కదా. దేని యొక్క యోచనకి పరమ పురుషార్థమైనటువంటి మోక్షం లభిస్తుందో, దేనితో ఈ పునర్జన్మ అనే అంకురం నశిస్తుందో, అతి జీవన్ముక్త కార్యక్రమములు జీవితాన్ని సద్వినియోగం చేస్తాయి. అంతేగాని దృశ్య సంబంధమైన విషయాలతో ఈ ఆయుష్ ఉండి మాత్రం ప్రయోజనం స్వామి. తరవో అపి జీవంతి, చెట్లు కూడా జీవిస్తున్నాయి స్వామి. జీవంతి మృగ పక్షిణ, మృగాలు పక్షులు కూడా జీవిస్తున్నాయి. ఆహారం కోసం జీవించడం, పుట్టడం, ఆహారం కోసం వెతుక్కుంటూ తిరగడం, ఆహార నిద్ర మైదానాల్లో జీవితాలు గడపడం, చివరికి నశించడం, ఇదియా స్వామి. సజీవతి మనోయస్య మననే నది మననేన నజీవతి. ఎవరైతే తత్వ చింతన వలన వాసనాక్షయం సంపాదించుకుంటారో, ఈ మనస్సును లయింపజేస్తారో, వారిని జీవితం గాని ఆశ నిరాశ దురాశల మధ్యలో జీవించే ఆయుష్ జీవితం జీవితమే కాదు కదా స్వామి. ఎవరికైతే మరల పుట్టుక లేనటువంటి జీవితాన్ని సంపాదించుకుంటారో, మరల పుట్టవలసిన అవసరం లేని స్థితిని సంపాదించుకుంటారో, వారు మాత్రమే ఆయుష్ను సద్వినియోగపరుచుకున్నట్టు కదా. ఇక అశుద్ధమైనటువంటి దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మిగతా జీవులందరూ ఒక ముసలి ఎద్దు వలె దీర్ఘ ఆయుర్దాయాన్ని నిష్ప్రయోజనంగా ఉపయోగిస్తున్నట్లే కదా స్వామి. అవివేకులకు శాస్త్రజ్ఞానం కూడా బరువే. భారో అవివేకిన శాస్త్రం, శాస్త్రజ్ఞానం ఉండి ప్రయోజనమే ఉంది స్వామి. అవివేకి వివేకం ఉంటే కదా ప్రయోజనం. అవివేకి శాస్త్రజ్ఞానం కూడా బరువే స్వామి. భారో జ్ఞానం చరాగిన, ఎవరైతే ఈ విషయముల పట్ల, వస్తువుల పట్ల, సంబంధముల పట్ల రాగం కలిగి ఉంటారో, వారి వద్ద జ్ఞానం ఉండి కూడా ఏం ప్రయోజనం, పైగా అది భారం అవుతుంది. అశాంతస్య మనోభారో, ఎవరికి శాంతి లేదో వారికి మనస్సు భారమే అవుతుంది కదా. భారో అనాత్మ విదో వపు, ఎవరైతే ఆత్మ వస్తువుని గ్రహించలో, తెలుసుకోరో, ఆత్మస్వరూపాన్ని అవధారణ చేయరో, వారికి శరీరమే బరువు కదా స్వామి. బరువు మోసే ఆయనకి ఆ బరువు ఆయనకి ఎంతో కష్టము దుఃఖము కలగజేస్తున్నట్లు, ఎవరైతే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించరో వారికి ఆయుష్, మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రయత్నం, కార్యక్రమాలు అన్ని కూడా దుఃఖం కలిగించడానికి అయి ఉన్నాయి. దుఃఖం కలిగించడానికి కారణమవుతున్న ఆయుష్ వల్ల, దేహాల వల్ల ప్రయోజనం ఏముంది స్వామి? ఎవరు ఆత్మజ్ఞానం వైపు పయనించరో వారి ఆయుష్ వారికి అశాంతి కలగజేస్తుంది. అనుక్షీణమైనటువంటి అసంతృప్తి అనేక పరిశ్రమలకు కారణం. ఈ దేహం ఎటువంటిది స్వామి? ఇది అనేక రోగములకు ఆలవాలమైనది, అనేక భ్రమలకు, అనేక బాధలకు కారణమైనది. ఇటువంటి దేహాన్ని మోస్తూ ఉత్తమమైన ఆశయంగా కాకుండా అల్ప ఆశయం కొరకు ఈ దేహాన్ని మోస్తూ ఉండగా ప్రయోజనమే ఉంది స్వామి. రోగములు వచ్చి ఈ శరీరాన్ని అతి త్వరలో అనేక విధములుగా తీర్చి గుర్తి చేస్తున్నాయి. విషయములకు చేత మనస్సుకి శాంతి లేకుండా పోతుంది. అనేక సంఘర్షణలు, సమస్యలు, దుష్ట భావనలు మనస్సుని భారం చేస్తున్నాయి. ఇంకా ఆయుష్ వల్ల సుఖమేమున్నది స్వామి?
నూనం నిగరణాయాసు ఘనగర్భమనారతం ఆఖుర్మార్జారైకేకినేవ మరణేనావ అవలోక్యతి.
గదిలో సంచరిస్తున్నటువంటి ఎలుకను, గంతులు వేస్తూ తిరుగుతున్నటువంటి ఎలుకను ఎప్పుడు బ్రేటు వేద్దామని పిల్లి ఎదురు చూస్తున్నట్టుగా ఈ దేహాన్ని మృత్యుదేవత ఎప్పుడు కబలించాలా అని ఆ పిల్లిలాగా వేచి ఉన్నది. అటువంటి ఈ శరీరాన్ని, ఈ ఆయుష్ని నమ్ముకుని ఉండటం, దీని పట్ల దీన్ని తీసుకుని దృశ్యంలో ఏవో సుఖదుఖాల కోసం పరుగులు తీయటం అర్హమైన విషయమైనా స్వామి? అనుక్షణం ఈ జీవుడు నాకు ఆయుష్ బాగుండాలి అనుకుంటాడే, కానీ రోజు రోజుకి ఆయుష్ పోతోందని, ఆయుష్ తరిగిపోతోందని, పురుషార్థ ప్రాప్తికి ఇంకా ప్రయత్నించలేదే అని ఈ జీవుడు యోచన చేయటలేదు స్వామి. వినై కటిరై కటిరైవ పరిజ్ఞాయ గతాదరం దుర్జన సుజనేనేవ యవ్వనేనావముచ్యతే. ఈ యవ్వనం, ఈ దేహం యొక్క శక్తియుక్తులు ఇవన్నీ క్షణికం, వీటిని నమ్ముకుని ఉండరాదు. ఈ దేహం బాగున్నంత వరకు మోక్షమునకు సంబంధించిన ప్రయత్నం చేయాలి, కానీ ఇంద్రియ సంబంధమైన విషయములలో లంపటంలో మునగకూడదు అని నాకు యోచన బలవత్తరం అవుతుంది స్వామి. విజుడు సౌందర్యాన్ని అభిలషించి చివరికి అనేక విపత్తులకు, రోగములకు తన శరీరాన్ని దారి తీస్తున్నట్టుగా ఈ జీవుడు అనేక విషయములను అభిలషించి ఆయువును విషమయం చేసుకుంటున్నాడు స్వామి. ఈ ఆయువు సుఖవిహీనము, చంచలము, అతి తుచ్ఛము, గుణవిహీనము, మరణభాజికము. ఈ ఆయువు అంత నమ్మకూడని విషయం మరి ఇంకెక్కడ ఏదీ లేదు అని నాకు అనిపిస్తుంది స్వామి. ఈ విధంగా దేహం, ఆ దేహంతో ఆయుష్ ఈ విధంగా నడుస్తూ ఉండగా మరలా ఈ మధ్యలో మరొక విశేషం పుట్టుకొస్తుంది. ఈ దేహం పొందిన తర్వాత ఈ దేహంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియములతో ఈ జగత్తు పొందుతూ ఉండగా ఒక దయ్యం పట్టుకుంది స్వామి మమ్మల్ని. ఆ దయ్యం గురించి చెప్తాను వినండి. ఆ దయ్యం పేరు అహంకారం, తృష్ణ. ఈ ఇద్దరు కలిసి మమ్మల్ని పట్టుకున్నారు స్వామి. ఈ ముదైవ అభ్యుద్భుతో మోహాత్ ముదైవ పరివర్ధతే. ఈ అహంకారం అంటే నేను ఈ దేహానికో ఈ దృశ్యానికి సంబంధించిన వాణ్ణి, ఈ దేహము ఈ దృశ్యము నాకు సంబంధించినది అనేటువంటి ఒక ఆయనకు నూతన సంబంధం అహంకార రూపంగా మాలో ఏ మూల నుంచో ఉద్భవిస్తోంది స్వామి. అయితే ఈ అహంకారానికి కారణం ఏమిటా అని నేను ఏకాంతంలో విచారణ చేయగా అహంకారానికి మూలం మోహము. ముదైవ అభ్యుద్ధితో మోహాత్, మోహము లేక అజ్ఞానమే ఈ అహంకారానికి మూలము. ముదైవ పరివర్ధతే, మోహం చేతనే ఈ అహంకారం వృద్ధి పొందుతోంది. మిథ్యామయేన ధీతోస్మి, ఈ అహంకారం యొక్క జననం, ఉత్పత్తి మిథ్యారూపము. ఆ మిథ్యారూపమైన ఈ శత్రువు ప్రపంచంలో మరి ఏ శత్రువు గురించి నాకు భయం లేదు కదా స్వామి. ఈ నాలో ఉదయించినటువంటి ఈ అహంకారము అన్న శత్రువుని చూస్తే మాత్రం నాకు చాలా భయమేస్తోంది స్వామి. కర్మఫల రూపమైనటువంటి ఈ సంసారం జ్ఞానధనం లేని హీనులకు రాగద్వేషముల చే దోషపూరితమైన మనసు గల వారికి ఈ అహంకారం అనేక బంధాలు కలగజేస్తోంది. ఈ శరీరం నాకు సంబంధించింది,
నేను ఈ శరీరానికి సంబంధించిన వాణ్ణి, ఈ దృశ్యం నాకు సంబంధించింది, నేను ఈ దృశ్యానికి సంబంధించిన వాణ్ణి, ఈ బంధువులు నాకు చెందినవారు, నేను ఈ బంధువులకు చెందిన వారిని అన్న రూపంగా నిత్యారూపంగా ఏర్పడుతున్నటువంటి ఈ అహంకారం ఏ విధంగా ఉందంటే స్వామి, అసలు ఈ అహంకారం వల్లే సర్వ వ్యాధులు, సర్వ చింతలు, సర్వ కోరికలు కలుగుతున్నాయి అని నేను గమనించాను స్వామి. నాకున్న రోగము ఏమిటా అని నేను విచారణ చేస్తే అహంకారమే అని నాకు అర్థమవుతోంది స్వామి. ఎవరైనా గదిలో పరమ శత్రు, భయంకరమైన శత్రువుని కూర్చుని ఆశీనుడై ఉండగా హాయిగా భోజనం చేస్తాడా స్వామి? హాయిగా నిద్రపోగలడా? హాయిగా భోగాలు అనుభవించగలడా? లేదు కదా. ఈ అహంకారము అనే పరమ శత్రువుని నా పక్కనే నా వెంటనే ఉండటం చేత నాకు అన్నపానాదుల మీద కూడా ఏమాత్రం ఛాస పెడతా లేదు స్వామి. ఒక కిరాతుడు గొప్ప వల పన్ని పక్షులను పట్టుకున్నట్టు ఈ అహంకారము అనే శత్రువు మోహము అనే వలపన్ని ఈ మనస్సు, నా మనస్సును ఆ వలలో చిక్కింపజేసుకుంటుంది స్వామి. ఒక ఖజిర వృక్షంలోంచి అనేక ముళ్ళు వస్తున్నట్టుగా, ముళ్ళ తీగలు వస్తున్నట్టుగా అహంకారం నుంచే నానా విధములైనటువంటి దుఃఖాలు, ఆపదలు బయలువెడుతున్నాయి. సో నా అహంకారమే నా సర్వ దుఃఖాలకు, సర్వ ఆపదలకు ఉత్పత్తి స్థానము అని నాకు తెలియవస్తుంది స్వామి. నాహం రామో, అందుచేత ఈ పేరు, ఈ దేహానికి ఇవ్వబడినటువంటి రాముడు అన్నది కూడా ఆపాదితమే, దేహము ఆపాదితమే, సంబంధాలు ఆపాదితమే, నేను వీటికి చెందినవాణి కాదు, ఇవి నాకు చెందినవి కావు అనే ఒక అవగాహన, విచారణ, భావన నాలో నాకు ఏర్పడుతోంది స్వామి. నాహం రామో, అసలు రాముడు అనేది నేను రాముడు అనబడేది ఏమీ కాదు. అందరూ రామా రామా అని పిలుస్తూ ఉండవచ్చు కాక, కానీ అది నేను కాదు. నమేవాంఛ, నాకు ఎటువంటి కోరికలు సంబంధాలు ఉండవలసిన అవసరం లేదు. భావేష్ నచమే మనహ, నా మనస్సుకి ప్రపంచానికి సంబంధించిన దీని యొక్క భావాలతో సంబంధం కలిగి ఉండవలసిన అవసరం లేదు అని ఒక బుద్ధుని వలె మౌనంగా, శాంత స్వభావంగా, ఏ విషయంతోనూ ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలనేటువంటి ఒక ఆవేశం నాలో ప్రవృత్తం అవుతాం, విచారణ నాలో ప్రవృత్తం అవుతాం స్వామి. అహంకారవశాత్ అద్యద్యన్మయా భుక్తం హృతం కృతం, అహంకారవశం చేత ఈ జన్మ తినటం, దీంతో ఈ దేహంతో చేసే కర్మలు, తినటం, ఆగడం, ఇవన్నీ కూడా తుచ్చములు. అహంకారాన్నే ఛేదించడమే ఆశయము అని నాకు అనిపిస్తుంది స్వామి. అహమిత్యస్తి చే బ్రహ్మన్ అహం ఆపది దుఃఖిత, అహం పరమాత్ముడైనటువంటి నాకు అహం భావన వల్లనే సర్వ దుఃఖాలు కలుగుతున్నాయి అని నేను గమనించాను స్వామి. అహంకారమే లేకపోతే దుఃఖం అనుభవించేవాడేవాడు? కాబట్టి దుఃఖం రావడానికి కారణం అహంకారమే అని నాకు తెలియవస్తున్నాయి స్వామి. దుఃఖం పోవాలంటే ఈ అహంకారం పోవాలి అని నిశ్చయం చేసుకున్నాను. ఈ అహంకారాన్ని ఛేదించి మనోశాంతిని పొందదలుచుకున్నాను. క్రమంగా ఈ మన అహంకారాన్ని పక్కన పెట్టించాను. ఈ అహంకారం చేత ఏర్పడేటువంటి ఈ భోగములు, ఈ సంబంధాలు, క్షణభంగరాలు ఇవి కొద్ది కాలం ఉండిపోయేవి అని గమనించాను. అహంకారం ధారణ చేశానా, వీటితో సంబంధం ఏర్పడి వీటిలో చిక్కుకుంటాను అని భయంతో దూరంగా, ఈ ప్రపంచిక సర్వ విషయాలకి దూరంగా ఉండటం అభ్యాసం చేస్తున్నాను స్వామి. అహంకారం ఎక్కడుంటుందో అక్కడ ఇంకొక భయంకరమైన ముళ్ళ వృక్షం పెరుగుతుంది స్వామి, అది తృష్ణ. ఏదో కావాలి, ఏదో పొందాలి, పొందితే గాని నేను తృప్తిగా ఉండలేను అనే దుఃఖం అహంకారం ఉన్న చోట వచ్చి ఏర్పడుతుంది స్వామి. ఏదో తపన, ఐ వాంట్ సంథింగ్, తృష్ణ, కామం ఏర్పడుతుంది. కామమ, ఏదో నాకు లభించను గాక, లభించినంత వరకు నాకు శాంతి లేదు అని ఒక సుదీర్ఘమైన తీరని దాహం అహంకారం ఉన్న చోట ఏర్పడుతుందని నేను గమనించాను స్వామి. ఎప్పుడైతే అహంకారం అనే మేఘం తొలగుతుందో తృష్ణ అనే మెరుపు తీగ కూడా ఆగిపోతుంది అని నేను గమనించాను. నాలో తృష్ణ ఏర్పడటానికి ఏదో లేదే అనే ఒక లోటును నేను అనుభవించడానికి కారణం నా యొక్క అహంకారమే అని నేను గమనించాను స్వామి. అహంకారము అనే మరొకటేనుగు ఈ సంసార మహారణ్యంలో ఇష్టం వచ్చినట్లు సంచారాలు చేస్తూ ఉంటే నాకు ఈ సంసారం పట్ల భయం ఏర్పడుతుంది స్వామి. అహంకారం నుంచే ఈ శరీర పరంపరలు బయలువెడుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఈ జన్మ పరంపరలు తృష్ణ, ఆ తృష్ణ వల్ల ఏర్పడే జన్మ పరంపరలు ఇదంతటికి కారణం నాలో ఏర్పడిన అహంకారమే. ఈ పుత్ర మిత్ర కలత్ర పుత్రమిత్ర కలత్రాది తంత్రమంత్ర వివర్జితం ప్రసారితమనేహ మునే అహంకార వైరినా. ఈ అహంకారం యొక్క రూపం ఏమిటి అని విచారణ చేస్తే ఈ పుత్రులు మిత్రులు భార్య భర్త సంపదలు ఇవి నాకు సంబంధించినవి అన్నటువంటి భావనే అహంకారం యొక్క రూపము. ఈ అహంకారం నాకు శత్రువు అని గమనించిన వాడినై ఏ అహంకారం చేత ఇవి నాకు సంబంధించినవి అని అనిపిస్తుందో అటువంటి అహంకారాన్ని అపేక్షించకుండా మౌనంగా ఉంటున్నాను స్వామి. ఈ అహంకారాన్ని మొదలంట్లా నడిచివేచి తద్వారా సత్తిన బాధలన్నీ తొలగించుకోవాలి అనే అని భావన చేస్తున్నాను స్వామి. అహంకారం తొలగిందా సర్వ దోషాలు తొలగుతాయి. అటువంటి అహంకారాన్ని నేను విడిచిపెట్టడానికి నిశ్చయం చేస్తున్నాను. కానీ అహంకారాన్ని అయితే పక్కన పెట్టడానికి ప్రయత్నించి కూర్చోబెట్టాను. కానీ ఇవి నాకు సంబంధించినవి కావు, నేను వీటికి సంబంధించిన వాడిని కాను అన్న భావన ద్వారా అహంకారాన్ని కొద్దిసేపు పక్క కూర్చోబెట్టగలిగినా అజ్ఞాన వశం చేత కాపోను, నాలో దుఃఖం తొలగట్లేదు స్వామి. ఇప్పుడు నాకు ఏది చెప్పాలో అది మీరు చెప్పి నన్ను కాపాడండి స్వామి. సర్వ ఆపదలకు నిలయం ఈ హృదయంలోని సద్గుణాలను ఖండించేది అనేక దుష్ట స్థితిగతులకు తీసుకుపోయే ఈ దుఃఖప్రదమైనటువంటి అహంకారం ప్రయత్నంతో విసర్జిస్తున్నాను. అయితే నా దుఃఖం తొలగడానికి ఇప్పుడు కర్తవ్యం ఏమి చేయాలో నాకు బోధించండి, ఆత్మతత్వాన్ని ఉపదేశించండి అని మీకు నమస్కరిస్తున్నాను స్వామి. ఇప్పుడు అహంకారం గురించి చెప్పాను కదా స్వామి, ఇప్పుడు మనస్సు చిత్తము వీటి గురించి చెప్తాను స్వామి. ఈ మనస్సు చిత్తము ఏమిటివి అని ఆలోచన చేయడం ప్రారంభించాను. నా మనస్సు దేహంతో పాటు ఏర్పడింది. ఇది మోక్షులకు అత్యంత అవసరమైన వస్తువు, తద్వారానే మోక్షం సంపాదించగలం. అయితే మా మనస్సు ఎలా ఉన్నదంటే నెమలి పుంచె ఉంటుంది చూసారు, దాని తుది మన ఏ విధంగా గాలికి ఊగుతూ ఉంటుందో మా మనస్సు అనుక్షణికంగా చంచలంగా ఉన్నది స్వామి. ఎప్పుడైనా మీరు గ్రామంలో కుక్కను గమనించారు స్వామి, ఇతశ్చేతశ్చ సుగ్రం వ్యర్థమేవ అభిధావతి దూరా దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథా. గ్రామసింహం అంటాం చూడండి స్వామి, గ్రామ కుక్క పొందేదంటూ ఏమీ లేకపోయినా ఏ కారణం లేకపోయినా వ్యాకులతతో అటు ఇటు తిరుగుతూ శ్రమపడుతూ ఉంటుంది చూడండి స్వామి. మా ఈ మనస్సు కూడా పొందేదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేకపోయినా ఆ విషయములు ఈ విషయములు సంబంధములు వ్యవహారములు ఇట్లా సంచారం చేస్తూ అవిశ్రాంతంగా సంచారం చేస్తూనే ఉంది స్వామి. పిచ్చి కుక్కలాగా పిచ్చి కుక్క ఇంటింటికి తిరుగుతున్నట్టు మా మనస్సు అనేక విషయాల పట్ల పరుగులు తీస్తోంది. అవిశ్రాంతంగా అనేక శ్రమలు పొందుతోంది. ఇది కుక్క ఏ విధంగా ఇంటింటికి వెళ్ళినా దొరికేదేమీ లేనట్లు ఈ మనస్సు కూడా అనేక సంబంధ వ్యవహారాల విషయాల వెంట ఫలిస్తున్నప్పటికీ ఇది పొందేది ఏమీ లేదు. నా ప్రాప్నోతి క్వచిత్ కించిత్, ఇది పొందేది ఏమి లేదు. ఒకవేళ గొప్ప ధనరాశి దొరికినప్పటికీ ఇది ఓటికుండవలే ఈ మనస్సు తృప్తి పొందటం లేదు. నా ప్రాప్నోతి క్వచిత్ కించిత్ నా ధైర్యతి మహాధనై నా అంత సంపూర్ణతామేతి కరకండక యువాంబుధి. ఓటి కొండవలే, ఓటి కొండలో ఎంత నీళ్లు పోస్తే మాత్రం చిల్లిందనుకోండి అడుగున, ఎంతో నీళ్లు పోసి పోస్తాం, అప్పుడు ఆ నీళ్లు ఆ కొండలో నిలుస్తాయా స్వామి? అలాగే ఈ మనస్సు ఎన్ని పొందినా దీనిలో కించిత్ కూడా శాంతి ఏర్పడలేదు. వస్తుత ఇది అతి చాంచల్యం కాబట్టి విషయం ఒక విషయం తర్వాత ఇంకో విషయాన్ని ఆశ్రయిస్తోంది. ఒక చోట కాసేపు ఉండి క్షణంలో ఇంకో విషయం పోయి పరుగులు తీస్తోంది. ఆ శాంతిగా ఆశ దురాశ నిరాశల మధ్య చిక్కుకుని పరుగులు తీస్తోంది స్వామి. దురాశల వలలో పడినటువంటి ఈ చిత్తము పక్షి ఇచ్చికాకలు బాధతో కేకలు వేస్తున్నట్టు కూతలు కూస్తున్నట్టుగా కూస్తోంది స్వామి. ఈ మనస్సు తరంగాల వలె అతి చంచలం. ఇది అనుక్షణం స్థూల సూక్ష్మ దేహాల వెంట పరుగులు తీస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా హృదయంలో స్థిరంగా ఉండదు. ఇటువంటి మనస్సు చంచలమైన మనస్సుతో సుఖం ఎక్కడది, శాంతి ఎక్కడది స్వామి? అనుక్షణికంగా అనేక విషయ చింతనలలో క్షీణమై ఉన్న ఈ మనస్సు దశ దిశల ఉద్వేగపూర్వకంగా పరుగులు తీస్తోంది స్వామి. ఈ మనస్సు అనే మహాసముద్రంలో చిత్త వృత్తులు యావకేషన్స్ అనేటువంటి సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. ఆ సుడిగుండాల్లోంచి పరవంచన, క్రూర స్వభావము, ఇటువంటి దుష్టమైనటువంటి బాధ కలిగించేటువంటి దుష్ట స్థితులను ప్రాప్తింపజేసేటువంటి దుర్గుణాలు బయలుదేరుతున్నాయి స్వామి. ఈ మనస్సుని ఎలా అరికట్టాలో నాకు అర్థం కావట్లేదు స్వామి. ఈ మనస్సు అనే లేడి పచ్చగడ్డికై లోభంతో నరక గుంటల్లో పడి అనేక చింతలు కొనుక్కుంటాం స్వామి. అల్పమైన దుష్టమైన విషయములు వ్యవహారములు మరల మరల చింతన చేస్తూ అనేక బాధలు ఈ దృశ్యం నుంచి తెచ్చిపెట్టుకుని మరీ దుఃఖిస్తోంది స్వామి. తెలించవలసినవి తెచ్చిపెట్టుకోవటం, ఆశ్రయించవలసినవి ఆశ్రయించలేకపోవటం ఈ మనస్సు యొక్క దౌర్భాగ్యం స్వామి. అనేక వృత్తులతో కూడినటువంటి నా మనస్సు చంచలత్వాన్ని ఏమాత్రం వీడక దేహ చింతన నుంచి తప్పించుకోలేకపోతుంది స్వామి. ఈ మనస్సు స్వభావత అతి చంచలం. మొదలే ఈ మనస్సు చంచలం, దానికి తోడు ప్రాపంచిక చిత్త వృత్తులు దీనిని మరింత చంచలం చేస్తున్నాయి. చేతశ్చంచలయా వృత్యా చింతా విజయ చింకురం చిక్కినటువంటి సింహం ఒక చోట ఉండలేనట్లు ఈ మనస్సు కూడా ఎక్కడా ఒక చోట నిలవట్లేదు స్వామి. దీని కోరికలు కోరుకోవటం, కొన్ని కోరిక తీరిన తర్వాత శాంతపడుతుందా, మరొక కోరిక పరుగులు తీస్తుంది. కోరికలు తీర్చడం తీరకపోవడం అనుక్షణికంగా జరుగుతున్న విషయమే అనేది ఇది పట్టించుకోదు. అటువంటి ఈ మనస్సు నేను ఎలా నిరోధించాలి స్వామి? ఈ మోహరథాన్ని ఎక్కినటువంటి మనస్సు అనేక మోహం వైపు పరిగెత్తుతూ అనేక దుఃఖాలకు కారణమవుతోంది స్వామి. ద్వైత భావన రూపమైనటువంటి వివిధ కల్పనలు కల్పించుకుని అనేక వృత్తులలో మునిగి తేలుతోంది. ఆచార్యులు మహనీయులు అనేక ఉపదేశములు మాకు చెప్తున్నప్పటికీ ఆ ఉపదేశములు మా ఈ మనస్సును నిద్ర లేపలేకపోతున్నాయి. ఈ మనస్సు యొక్క చాంచల్యాన్ని చూచి, ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన తిరస్కార స్వభావాన్ని చూసి నేను ఎంతో భయపడుతున్నాను స్వామి. వేటగాడు వల వేసి పక్షులు ఎప్పుడు పడతాయా అని పొంచి ఉంటున్నట్లు ఈ తృష్ణ ఆశ అనేటువంటి వల వేసి ఈ మాల అనేటువంటి వేటగాడు మమ్మల్ని ఈ అనేక విషయములు అనే వలలో చిక్కింపజే మా మనసును చిక్కింపజేస్తున్నాడు స్వామి. ఈ మనస్సు అనేక రోషములతో ఆవృతమై చింతల జ్వాలలతో ఎండు గడ్డువలి అనుక్షణం కాలిపోతూ ఉన్నది. కానీ ఈ మనస్సు వల్ల మాకు ఏమాత్రం శాంతి కానీ సుఖం కానీ లభించటం లేదు. అటువంటి శాంతి సుఖము ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందేమోనని మనస్సు వెతుకుతోంది. కానీ ఆ వెతకడం వల్ల ఏర్పడిన చంచల్యం చేత మరికొంత దుఃఖాన్ని పొందుతోంది. స్వామి, మనస్సు యొక్క బాధచేతే కదా జన్మని స్వీకరించాం. దృశ్యమే దీని బాధను ప్రవృద్ధం చేయడానికి కారణమవుతున్నప్పుడు ఈ దేహం కొద్ది మాత్రం ప్రయోజనమే ఉంది. స్వామి, ఈ చిత్తము తృష్ణ ఈ రెండూ కూడా జ్ఞాన కుక్కను యజమాని బాధిస్తున్నట్టుగా ఈ చిత్తము తృష్ణ అనేక రకాలుగా నన్ను బాధింపజేస్తున్నాయి. స్వామి, సుడిగాలి ఆకును ఎక్కడెక్కడికో ఆకు తీసుకెళ్లి గడ్డి పడకలను పడేస్తున్నట్టుగా ఈ మనస్సు మమ్మలను అనేక దేహాలలో విసురుతోంది. స్వామి, కట్టబడ్డటువంటి తాటి వల్ల యాతం కిందికి పైకి తిరుగుతున్నట్టు ఈ మనస్సు కూడా అనేక మంచి చెడ్డ తలంపులతో స్వర్గ నరకాల మధ్య తిరుగుతూ నాకు అధీనం కావట్లేదు. స్వామి, ఒక పిల్లవాడు నిధైవ స్పార రూపేణ విచారాత్ విచరణ బాలో భేతాలకే నేనా గుహీతోస్మి కుచేతస. ఒక బాలుడు దయ్యం పెట్టినట్టుగా కల్పితము మిథ్యా అనేటువంటి ఈ మనస్సు నన్ను పట్టుకుంది. స్వామి, ఈ మనస్సు అనే భూతాన్ని నిగ్రహించడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇది అగ్ని ఇచ్చే తాపం కన్నా కూడా ఎక్కువ తాపాన్ని నాకు ఇస్తోంది. దీనిని అతిక్రమించడం కొండల్ని పర్వతాలని దాటడం కన్నా కూడా ఇది కష్టం అన్నా. పక్షులు ఆకాశం నుంచి హాయిగా సంచరిస్తూ నేలపై మాంసం ముక్కలేవో కనపడగానే వాటి చేత ఆకర్షించబడి నేలపై వ్రాలి వలలో చిక్కుకున్నట్టు ఈ మనస్సు ప్రాపంచిక సంబంధములు విషయములు సంపదలు ఇటువంటి మాంసపు ముక్కల మధ్యలో మనసు ఇరుక్కుంటుంది. ఈ మనస్సులో అనేక వృత్తులు యావకేషన్ అనే సుడిగుండాలు ఉన్నాయి. కామము క్రోధము లోభము అనే సర్పాలు ఇందులో ఈ మనో సముద్రంలో సంచారం చేస్తున్నాయి. స్వామి, ఇప్పుడు నా ఎదురుగా ఉన్న పెద్ద సమస్య ఈ మనస్సును వశపరచుకోవటం ఎట్లా? ఇది నన్ను జయించాలి, కానీ ఇది నన్ను దుష్ట స్థితిగతులకు తీసుకుపోవడం ఏంటి? దీనికి నేను కదా యజమానిది, ఈ మనస్సును వశపరచుకోవటం ఎలా అనే ప్రశ్న అనుక్షణం నన్ను విచారగ్రస్తుని చేస్తాను. స్వామి, అసలు ఈ విషయములతో సంబంధానికి కారణం ఏంటి? ఈ మనస్సే. మనస్సు చేతనే మూడు లోకాలు అస్తిత్వం ఏర్పడుతుంది. మనస్సు చేతనే దేహానికి అస్తిత్వం, మనస్సు చేతనే సర్వ సంబంధములకు సర్వ బాధలకు సర్వ వేదనలకు ఆరోగ్యాలకు మనస్సే కారణం. మనస్సుకి చికిత్స చేశామా తదితర జన్మలు ఆరుద్ధాలు వేదనలు ఈ రోగము స్వయంగానే కలుగుతుంది. అందుకే ఈ మనస్సును ఎలా వశపరచుకోవాలి, ఎలా వివేకవంతుని కావాలి, ఈ సుఖ దుఃఖ ద్వంద్వాలను ఎలా జయించాలి అనేటువంటి విచారణలో రోజులు వెళ్తున్నాను. స్వామి, ముముక్షులైన వారు దేనినైతే జయించి అవిద్యా కామకర్మల నుండి బయటపడి శాంతి ఇటువంటి ఉత్తమ గుణాలను ఆశ్రయిస్తారో అతి మనసును నేను తయారు చేసుకోవాలి, దుష్ట మనసును జయించాలి అనేటువంటి ఆవేశము అభిలాషలో ఉన్నాను. స్వామి, ఈ విధంగా నేను జ్ఞానినై మనస్సును జయిస్తానో అటువంటి ఉపాయాలు దయచేసి నాకు చెప్పండి. ఈ తృష్ణ ఏదో కావాలి ఏదో పొందాలి, ఈ దుఃఖం పోవాలంటే ఈ స్థితియో మరి ఒక గతియో ఈ స్థితి మారాలి మరియు గతి ప్రాప్తించాలి అన్నటువంటి కృష్ణ పొందలేదు అనే దిగులు ఉన్నది. చూసారు, ఆ కృష్ణ ఇష్టం జయించటం ఎంత కష్టం. ఈ ప్రశ్న వచ్చి నన్ను ఆత్మతత్వ పెద్దలు చెప్తున్నటువంటి ఆత్మతత్వాన్ని రుచి చూడకుండా చేస్తుంది స్వామి. రాగద్వేషములు అనేక రాగద్వేషములను సృష్టించి నన్ను అశాంతపరుస్తుంది. సూర్యకిరణాలు వస్త్రంలోని తడిని తొలగిస్తున్నట్లు హృదయతాపాన్ని కలిగించేటువంటి ఈ చింత నాలో వినయము మొదలైన ఉత్తమ గుణాలని నశింపజేస్తుంది స్వామి. ఈ కృష్ణ ఆశ రూపంగా ఒక పిశాచం వల్లే నన్ను బాధిస్తుంది. అనేక దృశ్య సంబంధమైనటువంటి ఆశ నిరాశలు కలగజేస్తూ జ్ఞానవాక్యాలు నేను వినకుండానే నాకు అడ్డు తగులుతుంది స్వామి. ఈ కృష్ణ నానా విధ విషయముల వెంట సంచరిస్తుంది. ప్రవృత్తి అనేక ప్రవృత్తులకు కారణమవుతుంది. అసత్య వచనాలు, పర నింద, కుత్సిత సంభాషణ ఇవన్నీ కూడా కృష్ణ నుంచే ఏర్పడుతున్నాయి. ఈ కృష్ణను వారించడం ఎట్లా? ఈ కృష్ణ చేత నేను కృష్ణ స్థలములలో వాళ్ళుతున్నాను. ఏదో పొందాలనే దాహంతో అనుక్షణంగా బాధించబడుతున్నాను. ఈ కృష్ణచే అనేక జన్మలకు ఈడవబడుతున్నానని నాకు అనిపిస్తుంది. ఇటువంటి కృష్ణ ఆశ ఎలా జయించాలి? ఒక ఎలుక చక్కగా అమర్చబడినటువంటి వీణ యొక్క తీగలను కొడుకుతున్నట్లు ఈ కృష్ణ నేను కొంచెం ఆశ్రయించేటువంటి విరాగము వివేక వైరాగ్యాలు కొంచెం ప్రయత్నించగానే ఈ కృష్ణ వచ్చి వాటి తంతువులను కొరుకుతోంది స్వామి. ఈ విధంగా నా వివేక వైరాగ్యముల కొరకు చేసే ప్రయత్నాలు ఆగిపోతున్నాయి, ఇందుకు సాగట్లేదు. ఈ చింత చేత నేను పరిభ్రమిస్తూ అనేక శ్రమలు పొందుతున్నాను స్వామి. ఎలా ఈ ఆశ కృష్ణ జయించాలి? ఈ శత్రువుని నేను మత్తుపెట్టడం ఎట్లా అనే యోచనలో అనుక్షణం గడుపుతున్నాను స్వామి. బుద్ధియోగం చేత స్వస్వరూప అనుసంధానం చేయడానికి అడ్డుగా ఈ కృష్ణ నాకు నా ప్రయాణాన్ని అడ్డు తగిలి చింతలు మోహము అనే వలలో పడేస్తుంది స్వామి. కృష్ణ ఈ కృష్ణ అనే జ్వాల నుంచి అనుక్షణం దగ్ధుడం అయిపోతున్నాను స్వామి. ఏ అమృత వాక్యముల చేత నాలో కృష్ణ ఆశ అనేది తొలగుతుందా అని అమృత వాక్యముల కొరకు వేచి ఉన్నాను స్వామి. ఈ కృష్ణ అనేటువంటి గుర్రం మాటి మాటికి నా స్వతంత్ర నుంచి నన్ను దూర ప్రదేశం తీసుకువెళ్ళి మరల అనేక జన్మలకు కారణమవుతోంది. దిగాంతములు పుంకినింపజేస్తుంది. ఈ కృష్ణ అజ్ఞానం చేతే ఏర్పడి భోక్త భోగ్య సాధాత్మ్య సంసర్గ ఇటువంటి అనేక వ్యవహారములకు అన్నిటికీ కారణమవుతూ స్వర్గ నరకముల్లో నన్ను తిరిపిస్తోంది. ఇటువంటి కృష్ణ అనేటువంటి ఘాటి యంత్రాన్ని నేను ఎలా నిరోధించాలి? ఒక ఎద్దుకు ముక్కుతాడు ఎలాగా? ఈ కృష్ణ అనేది నాకు ముక్కుతాడుగా అయి కూర్చుంది స్వామి. ఇది ఐహిక ఆముష్మిక ఫలరూపంగా వ్యర్థంగా నేను ఈ కృష్ణను మోస్తున్నాను. ఈ కిరాతుని భార్య పక్షులను పట్టడానికి ఒక వలను అందిస్తున్నట్టు ఈ కృష్ణ ఈ పుత్ర మిత్ర కలత్రాది రూపంగా ఒక వల పన్ని నన్ను ఆత్మజ్ఞాన విషయంలో ముందుకు పోకుండా చేస్తాను స్వామి. కృష్ణ అనేటువంటిది చీకటి రాత్రి వంటిది. అటువంటి కృష్ణను నేను ఎలా జయించాలి అనే ఆలోచనతో నాకు ఆకలి కూడా వేయట్లేదు, ఆహారంపై మనసు కూడా పోవట్లేదు. ఈ కృష్ణ అనే చప నన్ను కృష్ణ అనే చపల మరకటం ఒక చోట ఉండదు. పోనీ ఏదైనా వస్తువులు పొంది తృప్తి పడుతుందా? దానికి తృప్తి అంటూ లేదు. దానికి ఏం కావాలో దానికే తెలియదు. ఒకదాన్ని ఇది మంచిది అని ఒక పని ప్రారంభిస్తుంది. ఈలోగ మరొక విషయాన్ని ఆశ్రయిస్తుంది, ఆశిస్తుంది. విసుగు విరాగమని లేకుండా ఈ కృష్ణ దృశ్యంలో ఈ విధంగా నన్ను ప్రవర్తింపచేస్తూనే ఉంది స్వామి. ఇటువంటి కృష్ణను ఎలా జయించాలి? ఏ జ్ఞాన వాక్యములు ఇస్తే నేను కృష్ణను ఎదుర్కొనగలను? ఏ కృష్ణ అయితే మోహంతో కూడుకున్నదై అజ్ఞానాన్ని అంధకారాన్ని కలుగజేస్తూ ఆత్మజ్ఞాన దీపాన్ని కలుగ చూడలేకుండా చేస్తుందో అటువంటి కృష్ణను నేను జయించాలని నిర్ణయించుకున్నాను. అటువంటి కృష్ణను జయించే ఉపాయాలు మహనీయులైన మీరు నాకు తెలియజేయవలసినదిగా మీకు నేను ప్రార్థన చేస్తున్నాను. కృష్ణను జయించే ఉపాయాలు నాకు ప్రసాదించవలసినదని మీ పాదాలు ఆశ్రయిస్తున్నాను స్వామి. అనే విధంగా కృష్ణ గురించి స్వామి చెప్తున్నారు. స్వామి, ఇప్పటిదాకా కృష్ణ గురించి చెప్పాను, అహంకారం గురించి చెప్పాను, వీటే జీవులమైన మేము పొందుతున్నటువంటి బాధల గురించి చెప్పాను కదా స్వామి. ఇప్పుడు శరీరం గురించి చెప్తాను చూడండి. ఏ శరీరాన్ని మేము ఆశ్రయించి మోహం పొందుతూ ఆకర్షించబడుతున్నామో, ఏ శరీరముల కొరకే ఆయుష్ అనే పవిత్రమైనటువంటి సందర్భాన్ని వెచ్చిస్తున్నామో, అతని శరీరం ఎటువంటిది? ఆర్ద్రహం వికారీ పరిపాతవాన్ దేహ స్ఫురతి సంసారే సోపి దుఃఖాయ కేవలం. ఇది మలమూత్రంతో కూడినటువంటి సంచి వంటిది స్వామి. కృషించడం అనే ఇటువంటి మరణము ఇటువంటి అనేక వికారాలు కలిగినది, బాధ రోగము మొదలైనవన్నీ కూడుకొచ్చిన కలిగి ఉన్నటువంటి ఈ శరీరము అజ్ఞానికి దుఃఖం కొరకే ప్రాప్తిస్తాను కానీ సుఖం కొరకు కాదు అని నాకు అనిపిస్తుంది. ఈ దేహం జడ వస్తువు అయినప్పటికీ పంచకోశములతో ఆవరించబడినటువంటి ఆత్మ యొక్క సంబంధం చేత చైతన్య వస్తువులా ప్రకాశం అవుతోంది. అసార వస్తువు అయినప్పటికీ ఆత్మ యొక్క సాన్నిధ్యం చేత సార వస్తువు లాగా కనిపిస్తుంది. ఇది సాధారణమైనటువంటి జడ వస్తువు వంటిది కాదు, చేతన వస్తువు వంటిది కాదు. ఈ శరీరం జడమా చేతనమా? జడాజడ దృశోర్మధ్యే దోలాయత దురాశయ అవివేకీ విమూఢాత్మ మోహమేవ ప్రయచ్చతి. శరీరం జడమా చేతనమా అని మనస్సు నా మనస్సు ఊగులాడుతూ ఈ శరీరాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వివేకాన్ని ఆశ్రయించలేక చివరికి ఈ శరీరంతో సంబంధం రూపంగా మోహమే కల్పించుకుంటుంది. ఈ శరీరం ఎటువంటిదని చెప్పమంటారు స్వామి? అన్నపానాదులతో సంతోషిస్తుంది, అల్పమైనటువంటి శీత తాపములకు దుఃఖిస్తుంది, చిన్న చిన్న విషయాలకి దుఃఖం పొందుతుంది, చిన్న చిన్న విషయాలకి సంతోషిస్తుంది. ఇటువంటి దేహం అతి నీచం, గుణహీనం, శోచనీయమైన వస్తువు మరొకటి లేదేమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఈ దేహాన్ని జీవుడు ఎందుకు తీసుకుంటున్నాడు స్వామి? తాత సంతరణార్థేన గృహీతాయాం పునఃపున. ఈ జీవుడు మరల మరల ఈ సంసారాన్ని జయించడానికి ఒక నౌకలాగా ఈ దేహాన్ని స్వీకరిస్తున్నాడు. దేహం అతను స్వీకరించిన ఒకనొక ఉపకరణ వస్తువు, సంసార సాగరం నుంచి తరించడానికి నౌకగా తీసుకోబడిన ఈ దేహం ఆత్మభావన చేత అనేక దుఃఖాలకు కారణమవుతుంది. వాస్తవానికి ఈ దేహం యొక్క రూపం ఏంటి? అనేక రోమాలతో, నవరంధ్రాలతో, అనేక వాసనలతో, అనేక దుష్ట అనేక అనేక రసాలతో తయారైన ఒక వస్తువు లాంటిది. ఒక పిల్లి ఒక ఒక దోణిలో చిక్కుకున్నట్లు జీవుడు ఈ దేహంలో చిక్కుకుంటున్నాడు. ఈ దేహం మాంసము, నరములు, ఎముకలచే నిర్మించబడి అనేక కార్యక్రమాలకు ఉపకరణం వంటిదై ఉన్నది. అటువంటి దేహంతో పెట్టుకున్న సంబంధం చేత సంసారం అంతా వచ్చిపడుతుంది. కళేబరం అహంకార గృహస్థస్య మహాగృహం. అహంకారము అనే గృహస్థుడు ఈ దేహం అనేటువంటిది గృహంలో జీవిస్తున్నాడు. అటువంటి ఈ దేహం నా యొక్క అహంకారానికి నిలయం కానీ నాకు నిలయం కాదు స్వామి. అప్పుడు దేహంతో నాకేమి పని, ఇది ఉంటే అంత ఊడిపోతే అంత. ఈ దేహం వల్ల దేహ సంబంధాలకు నేను ఎందుకు భ్రమలు పొందాలి? ఈ శరీర గృహంలో ఇంద్రియాలు పశువుల్లాగా ఉన్నాయి. కృష్ణ అనే ఆవిడ ఈ ఇంటికి యజమానురాలు. ఆవిడ ఇల్లంతా సర్దుతూ అధికారాలు చెలాయిస్తుంది. ఈ ఇల్లు అనేకమైన కోరికలు అనేటువంటి ముగ్గులతో అలంకరించబడింది. అనేక మలమూత్రాదులు మొదలైనవన్నీ కట్టి ఇందులో ఏర్పడేటువంటి జంతువుల యొక్క స్థానాలు, ఇటువంటి అనేక దుష్ట విశేషాలు, అల్ప విషయాలు కలిగిన ఈ శరీరాన్ని అభిలేషించాలని, దీనిపై నమ్మకం పెట్టుకోవాలని నాకు అభ్యంతరం చేస్తాను. ఇటువంటి దేహం వల్ల, దేహ సంబంధాల వల్ల ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన జీవుడికి అనేక భ్రమలు ఏర్పడి వీటి మీద నమ్మకంతో అనేక దుఃఖాలు తెచ్చిపెట్టుకుంటున్నాడు కదా. ఈ చిత్తం దేహ గృహంలో చిక్కుకుపోయి అనేక దుఃఖాలు అనుభవిస్తుంది. ఇటువంటి దేహ గృహాన్ని దీనిని కోరుకోవాలని, ఇది కొనసాగాలని, ఇది నాకు ప్రియమని నిర్ణయించడానికి నేను సిద్ధంగా లేను స్వామి. ఈ దేహ గృహం దుఃఖం ఒక చిన్నపిల్లవాడి ఏడుపుతో నిండిపోయి ఉన్నది. సుఖం అనే శయ్యలతో కూడా ఉంది. దుశ్చేష్టలు అనే పాడు దాసీలు ఈ దేహ గృహంలో సంచారాలు చేస్తున్నారు. ఈ దేహానికి ఈ చేతులు కాళ్ళు అతికించబడి అనేక కర్మలకు కారణాలు అవుతున్నాయి. ఇటువంటి శరీరం, ఈ శరీరంతో ఏర్పడే సంబంధాలు నమ్మి ఉండాలనడానికి నేను సిద్ధంగా లేనిస్తాను. సమస్త రోగములకు ఉనికి, ఎప్పుడు నశిస్తుందో తెలియని విషయం, సంబంధములకే అనేక దుఃఖాలు కలిగజేసేటువంటి వస్తువు అయిన ఈ దేహంతో నేను ఎటువంటి సంబంధము కలిగి ఉండటానికి సిద్ధంగా లేను. ఈ దేహానికి ఏమి కానున్నదో అదే అగుగాకం. ఈ దేహాన్ని చేయించిన వాడిని దీనికి దూరంగా ఉండదలుచుకున్నాను స్వామి. ఈ శరీరం ఎంత పోషించినప్పటికీ ఈ శరీరం రక్తమాన సమయం లేదు కదా, దీని పరిణామం నాశనమే కదా. నశించని శరీరం అంటూ ఎక్కడ ఏమి ఉండదు కదా. దీన్ని చక్కగా పోషించబడి ఒకవేళ చాలా దీనికి సేవ చేసినప్పటికీ, దీన్ని ఎంతో ప్రియత్వంతో అనేక దుర్గుణాలు మనం తెచ్చుకున్నప్పటికీ, దీన్ని సుఖపెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, చివరికి మరణం అనే యజమాని ఈ దేహాన్ని కృతజ్ఞుడై తీసుకుపోతాడు కదా. ఎప్పుడైతే మరణం అని ఆయన కనిపిస్తారో, ఈ దేహం నన్ను చేయించి ఆయన వెంట వెళ్ళిపోతుంది కదా. ఇటువంటి దేహాన్ని నేను ఎందుకు నమ్మి ఉండాలి? మత్తేభ కర్ణాగ్రచల కాయోంబాంబుర నఖం త్యజతి మాం యావత్ తావదేవం త్యజామ్యహం తావత్ త్యజామ్యహం తావత్ ఏనం త్యజామ్యహం. స్వామి, ఈ దేహము ఏదో ఒక రోజు నన్ను విడిచిపెట్టబోతోంది కదా. దేహంతో పాటు దేహ సంబంధాలు కూడా నశించబోతున్నాయి కదా. దేహంతో పెట్టుకున్న ఆశలు, నిరాశలు, దురాశలు కూడా కాలగర్భంలో కలవబోతున్నాయి కదా. ఏ దేహ సంబంధం చేత దృశ్య సంబంధం ఏర్పడి అనేక దుఃఖాలకు కారణమవుతుందో, ఏ దేహాన్ని ఎంతగా పోషించినా, ఎంతగా ఆశించినా నా వినాశనం తప్పదో, అటువంటి దేహం నన్ను విడవక ముందు నేనే దీనిని విడిచి ఉండటానికి నిర్ణయించుకున్నాను. ఈ దేహంతో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా దూరంగా ఉండదలుచుకున్నాను. ఈ దేహాన్ని ఏ మాత్రము నమ్మి ఉండటానికి నేను సిద్ధంగా లేను. ఈ దేహం ఉన్నంత వరకు మాటి మాటికి సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయినా కూడా సిగ్గు లేకుండా ఈ జీవుడు వీటితో దీంతో ఏర్పడే దుఃఖాలకు పచ్చపించడం, సుఖాలను ఆశించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈలోగా ఈ శరీరం ఎప్పుడో ఇతన్ని విడిచిపోబోతున్నది. అటువంటి శరీరాన్ని ఎంతగానో పరిపోషించి అలంకరించి ఏం ప్రయోజనం స్వామి? ముసలితనం మృత్యుకాలము అనివార్యం కదా. మధ్యలో సంబంధం ఏర్పడి మధ్యలో చెందిపోయే దేహం అనే వస్తువుతో నేను తారాప్యం చెంది ఉండవలసిన అవసరమేమి? ఈ దేహంతో ఏర్పడే సంబంధాలు నమ్మి ఉండవలసినటువంటి అగత్యం ఏమున్నది? కానీ ఒక ఆయనకు సముద్రం ఉంది. ఆ సముద్రంలో అనేక కట్టెలు కొట్టుకుపోతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చాయి, కొన్ని కట్టెలు మధ్యలో పడ్డాయి, అలా కొన్ని కట్టెలు కరుస్తున్నాయి, విడిపోతున్నాయి. చివరిగా కట్టెలన్నీ ఎటో సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమవుతున్నాయి కూడా ఏమి చెప్పలేము. అలాగే ఈ సంసార సముద్రంలో తేలుతున్నటువంటి అనేక కట్టెల్లో ఈదే ఈ నా దేహం కూడా ఒక కట్టె మాత్రమే కదా. ఈ సంసార సముద్రంలో కట్టెల్లో చాలా కట్టెలు బరువుకి చేతి, కొన్ని మాత్రమే నరదేహాలు. అటువంటి నరదేహాలు ఒకనొక దేహం ఇది. ఇంతకు మించి జంతు దేహానికి ఈ మానవ దేహానికి తేడా ఏమున్నది స్వామి? ఈ శరీర దేహంలో సారమైన వస్తువు అంటూ ఏమీ లేదు. మనస్సు యొక్క గమ్యానికి మాత్రం ఈ శరీరం కారణం అవుతుంది. ఈ శరీరాన్ని చూచుకుని, ఈ శరీరం నుంచి కనపడే ఈ జగత్తును చూసుకుని, ఇది సత్యమని, చిరస్థాయి అని, సారవంతమని ఎవరైతే మోహం పొందుతారో, వీటితో దేహంతో ఏర్పడిన సంబంధాలు దీర్ఘకాలం ఉంటాయని, ఎప్పటికీ వెంటనంటి ఉంటాయని ఎవరైతే నమ్ముతారో వారికి ధిక్కారమవుగాక. నాహం దేహస్య ఓ మునీశ్వర విశ్వామిత్ర, ఈ దేహానికి నాకు సంబంధం ఏమిటి చెప్పండి. నేను దేహాన్న? నాహం దేహస్య నో దేహో, ఈ దేహానికి నాకు ఏమాత్రం సంబంధమే లేదు. ఈ దేహానికి సంబంధించిన వాడిని నేను కాదు, ఈ దేహం నాకు సంబంధించింది కాదు. ఈ దేహం వల్ల నేను జడమును కాదు. ఈ దేహ ధర్మాలు ఏమి నాకు లేవు. నాహం దేహస్య నో దేహో మమ నాయమహం దేహో మమ నా, ఈ దేహం నాది కాదు, నేను దేహాన్ని కాదు, నేను దేహానికి సంబంధించిన వాడిని కాదు, దేహం నాకు సంబంధించింది కాదు అని నిర్ణయించుకుని శాంతి పొందుతున్నాను స్వామి. అందుచేత ఈ దేహంతో ఏర్పడేటువంటి భ్రాంతులు, సంబంధాలు, మానవమానాలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ దేహాన్ని నా నుంచి విడిదీసి శాంతంగా ఉంటున్నాను స్వామి. మాత్రం మాన రూపములను వివిధ భ్రాంతుల నుంచి ఉంచి జనుల మనస్సును హరించి అజ్ఞాన శక్తి, ఏదో అజ్ఞాన శక్తి నన్ను ఈ జీవులను దేహాత్మ భ్రాంతులను చేసి చివరికి మృత్యుకు ఆహారంగా ఇస్తోంది. అటువంటి ఈ శరీరాన్ని నేను నమ్మి ఉండడానికి సిద్ధంగా లేను స్వామి. ఈ దేహం స్థిరము అని నమ్మడానికి భ్రమయే మూల కారణం అని నేను ఏకాకిని గమనించాను, విచారణ చేస్తూ సద్బుద్ధితో గమనించాను స్వామి. నాకించిదపి దృశ్యేస్మిన్ సత్యంతేన హతాత్మన చిత్రం దగ్ధ శరీరేణ జనతా విప్రలభ్యతే. ఈ జగత్తులో కించిత్ కూడా సత్యం లేకపోయినప్పటికీ, అస్తిత్వం అంటూ ఏదీ లేకపోయినప్పటికీ, ఈ దేహం దేహ సంబంధం ఉంది చూశారు. ఈ జీవుణ్ణి చాలా తెలివిగా మోసం చేస్తోంది స్వామి. దిన ఇక్కటి భయరేవా నిర్జరంబుకలో జరతకాయ పల్లవ. స్వామి, ఈ దేహం కొద్ది రోజులలో నశించి కాలగర్భంలో కలిసిపోబోతున్నది అని ఎవరైనా తమ దేహాన్ని చూసి అనుకోకుండా ఉండగలరా స్వామి? ఈ దేహం నాదంటే శాశ్వతంగా ఉంటుంది అని ఏ జీవుడైనా నిర్ణయించి పలకగలరా స్వామి? కొద్ది రోజుల్లో తను విడిచిపోయేటువంటి ఈ శరీరాన్ని చూసి దీంతో ఏర్పడే సంబంధాలను నమ్మి ఉండటం ఏమి స్వామి? క్షణభంగురమైన ఈ శరీరం ఈ సంసార వ్యవహారంలో వ్యర్థమైన వస్తువే అని నాకు అనిపిస్తోంది. ఈ శరీరం ఏర్పడటానికి కారణం మిథ్యాజ్ఞానమే. ఈ శరీరం దేహికి దేహము ఐహిక మోహం. స్వప్నంలో కనపడే శరీరం ఎటువంటిదో ఈ శరీరం కూడా అటువంటిదే అని నాకు సుస్పష్టమవుతుంది. ఇది దీని ఉనికి క్షణికం మాత్రమే. ఈ దేహాన్ని నమ్మి ఉండటానికి వీల్లేదు. ఇది నశించిన వస్తువుగానే దర్శించాలి అని నేను నిర్ణయించుకున్నాను స్వామి. ఎవరైనా ఆకాశంలో మేఘాల యొక్క ఆకారం స్థిరము శాశ్వతము అని నమ్మి అక్కడికి వెళ్ళి ఆ వస్తువు ఆ ఆకారాన్ని ఆస్వాదించాలనుకుంటాడు స్వామి? ఒక చెట్టులా కనిపించే మేఘం యొక్క ఆకారాన్ని చూసి అక్కడేదో చెప్తుంది ఫలాలు లభిస్తాయని ఆ మేఘం వైపు ఎవడైనా వెళ్తాడో స్వామి. అలాగే ఈ శరీరాన్ని నమ్మి ఉండడానికి నేను సిద్ధంగా లేను, దీన్ని గడ్డి పరకవలే త్యజించి దీని సంబంధాలను నా మనసు తాకకుండా చేసుకుని సుఖంగా ఉంటున్నాను స్వామి అని చెప్పి శరీరానికి తనకి ఉన్నటువంటి జీవుడికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాలు చెప్తూ వచ్చారు రామచంద్రమూర్తి. ఇలా ఇక ఇప్పటి నుంచి దేహం యొక్క స్థితిగతులు బాల్యం ఏ విధంగా జీవుడిని మోసం చేసుకోండి, జీవుడు సద్వినియోగం చేసుకోవట్లేదు, యవ్వనం వార్ధక్యం ఈ ఒక్కొక్క కాలము ఒక్కొక్క విశేషాన్ని రామచంద్రమూర్తి వివరిస్తున్నారు. మరికొన్ని విశేషాలు మనం రేపు చర్చిస్తున్నాం. ఓం శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషిమానీమయార్థే దురితాన్యపయాంతి దూర దూరే ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుష సమజం నిత్యం ప్రజామి శరణం హరి ఓం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం. కాలే వర్షతు పర్జన్యే పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు.